విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
వాసుదేవ ఆ తదనంతరం ధ్యాన క్షపిత కర్మాదు పరం నిర్వాణమాప్తవ చిట్ట చివరికి శాలగ్రామం అనే మహాక్షేత్రానికి వచ్చాడు. ఆ శాలగ్రామ క్షేత్రం గండకీ నదీ తీరంలో ఉందని చెప్పుకున్నాం మనం మొదట్లోనే. అక్కడ తతాప పరమంతప గొప్ప తపస్సు చేశాడు, అద్భుతమైన తపస్సు చేశాడు. ఆ తరువాత భగవంతుడైనటువంటి వాసుదేవుని వైకుంఠానికి వెళ్ళాడు. ఇక అక్కడి నుంచి తిరిగి రానటువంటి మోక్షం పొందాడు. ఇందులో లేచి మాత్రం కూడా సందేహం లేదట. ఏమన్నాడు? నహ అతి అసంశయం, ఇంత కూడా సందేహం లేదు. సనక సనందరాదులు విన్నారు, ఏ తత్సర్వం నిగదితం త్వయా పుష్టం తిదోత్తమ భగవత్ భక్తి మహాత్మ్యం కిమంజం శ్రోతుమిచ్చేసి. ఓ తిజోత్తములారా, ఓ నారద మహర్షి, నీవడిగావు ఏమని? పరమ పవిత్రమైన మార్కండేయుని చరిత్ర ఎటువంటిది? విష్ణువుని ప్రళయకాలము చూడగలిగాడు అని అన్నావు. ఎలా చూడగలిగాడు అనే దానికి నేను ఇప్పుడు ఈ కథ అంతా వివరించాను. ఆయన సాక్షాత్తు విష్ణువు మృకండు మహర్షికి ఇచ్చినటువంటి వరం ప్రకారం స్వయంగా తానే భగవంతుడు అంశావతారంతో జన్మించాడు. ఆ తదనంతరం శివధ్యానం చేసి మృత్యుంజయుడయ్యాడు. శాలగ్రామ క్షేత్రంలో మహాతపస్సు చేసి పరమ పవిత్రమైనటువంటి మోక్షాన్ని, భగవత్ దర్శనాన్ని, ఆయన ద్వారా అనేక భాగవత లక్షణాలని తెలుసుకోగలిగాడు. ఈ విషయం నీకు పూర్తిగా వివరించాను. మనం ఇది పద్మపురాణంలో కూడా మార్కండేయుడితోటే ప్రారంభమవుతుంది, నారద పురాణం కూడా అలాగే ప్రారంభమైంది. ఈ వివరం చెప్పి ఈ మార్కండేయుడు మోక్షం పొందినటువంటి ఈ కథ మహాత్మ్యం అత్యద్భుతం, సమస్త మనస్తాపాలను తొలగజేస్తుంది. ఇంకేం వినాలని కోరుకుంటున్నావు నాయన అనగానే ఆనందపడిపోయాడు నారదు. అయితే విజ్ఞాన తృష్ణ ఈ దీంతో సంతృప్తి చెందడు ఆయన. అయ్యా చాలా సంతోషం, మార్కండేయుడు గురించి చెబుతూ ఈ భూమండలంలో అనేక క్షేత్రాలు తీర్థయాత్రలు తిరిగి 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 విసుగు లేకుండా తిరిగాడన్నావు కదా, తిండి తిప్ప గురించి పట్టించుకోకుండా హరిభక్తి పరుడై. అసలు ఈ క్షేత్రాల గురించి, క్షేత్రాలలో ఉత్తమ క్షేత్రం గురించి చెప్పు అని నారదుడు అడుగుతున్నాడు. క్షేత్రాణాం ఉత్తమ క్షేత్రం తీర్థానాం చ తథోత్తమం పరయా దయయా తథ్యం బ్రూహి శాస్త్రార్థపారగా. శాస్త్ర పారంగతుడ, క్షేత్రాలు మళ్ళీ వాటిల్లో ఉత్తమ క్షేత్రాలు, ఉత్తమోత్తమ క్షేత్రాలు, గొప్ప తీర్థం, మరింత గొప్ప తీర్థం, పరమోత్తమమైనటువంటి తీర్థం, ఇవన్నిటి గురించి క్లుప్తంగా వివరించు. శాస్త్రాలలో చెప్పినటువంటివి చెప్పు. ఎందుకంటే అన్ని తెలిసిన వాడికి నిన్నడిగితే ఉపయోగం ఉంది, కానీ ఏమీ తెలియని వాడిని అడిగితే ఉపయోగం ఉంది? అందుకు అడుగుతున్నాను. అంచేత దయతో నాకు వివరించమనగానే ఆ సనకుడు ఇలా అన్నట్ట, శృణు బ్రహ్మన్ పరం గుహ్యం సర్వసంపత్కరం పరం. ఓ బ్రహ్మజ్ఞాని, ఓ నారద మహర్షి చెబుతున్నాను, ఇది గుహ్యం అంటే రహస్యం, అంత తేలిగ్గా అందరికీ వినే యోగం ఉండదు దీనికి. ఇది చెబుతూ ఉంటే లేచిపోబుద్ధి వస్తుంది కొందరికి, సరిగ్గా ఇది చెబుతున్నప్పుడే దృష్టి చెదురుతుంది మరి కొంతమంది, కొంతమందికి ఇంకేవో ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే భగవంతుడు అందరికీ వినే యోగం దీన్ని పెట్టడు, నూటికి కోటికి కొద్ది మందికే భక్తులకు పెడతాడు. అటువంటి సర్గ సంపత్కరం పరమ పవిత్రం గుహ్యం భగవంతుడు వాసుదేవుడు అనుగ్రహం వల్ల నేను తెలుసుకున్నాను. అటువంటి ఆ తీర్థయాత్రల విశేషాలు తెలియజేస్తున్నాను. ఇది వింటే దుస్వప్న ఆశనం చెట్ట కలలు రావు. పుణ్యం, సరే పుణ్యం ఇస్తుంది. ధర్మ్యం, ధర్మాలు చేయడం వల్ల వచ్చేటటువంటి ఇది ధర్మస్వరూపం. అంతేకాదు పాపకరం సుఖం, ఆ పరమ అపవిత్రము లేని కార్యక్రమాలు చేయడం ద్వారా మనం సంపాదించుకున్న పాపాలు, బ్యాంక్ బ్యాలెన్స్ అదంతా పోతుంది. ఇంచేదంటే ఈ కలియుగంలో పుణ్యం అనేది బ్యాలెన్స్ గా నిలబెట్టుకోకుండా పాపమే ఎక్కువ మిగులుతూ ఉంటుంది మనకి. అటువంటి పాప రాశి మొత్తం పసిపటలం అవుతుంది. నిత్యం మునులు దీనిని వింటారు. అంతేకాదట దుష్టగ్రహ నివారణం, గ్రహపేడల వల్ల తొలగిపోతుంది. ఒకటి రెండు సార్లు ఈ నారద పురాణం మనకి దుష్టగ్రహ నివారణం అని చెబుతుంది. నారద పురాణం అటువంటి గొప్పదట. గ్రహాలకి శాంతులు దోషాలు చేయించుకోవడానికి ఓ నానా కష్టాలు పడతాడు మనం. ఇది వినుట ద్వారా, ఆ కథ శ్రద్ధగా వినడం ద్వారా సమస్తమైనటువంటి దోషాలు తొలగించుకోవచ్చు. అటువంటి ఆఖ్యానాన్ని విని సర్వ రోగ నివారణం, రోగాలు తొలగిస్తుంది, మానసిక శారీరక రోగాలు. ఆయుర్వర్ధన కారణం, ఆయుర్హృదయం వృద్ధి పొందుతుంది, అకాలంలో మరణం చెందరు. తర్వాత పునీతం, ఇది పవిత్రమైనది. క్షేత్రాలలో ఉత్తమ క్షేత్రం, తీర్థాలలో ఉత్తమం, ఇటువంటి విశేషాలు వివరిస్తాను. అసలు క్షేత్రాలలో కొన్ని ఉన్నాయి, అవి ఉత్తమ క్షేత్రాలు, కొన్ని ఉత్తమోత్తమైన క్షేత్రాలు, ఇంకా ఇంతకంటే గొప్ప ఉత్తమమైన క్షేత్రం లేదనిపించుకునేవి నూటికి కోటికి ఒకటి ఎవరో ఉంటాయి. వాటిల్లో వరుసగా విను. గంగా యమునా నదుల యొక్క సంగమం పరమ పవిత్ర తీర్థం. గంగా యమునయోర్యోగం వదంతి పరమర్షయ, గొప్ప పవిత్ర క్షేత్రంగా గంగా యమునులు కలిసేటటువంటి ప్రయాగ క్షేత్రాన్ని చెప్పారు. అక్కడ పరమ ఋషులు కూడా అర్ధరాత్రి వేళ స్నానం చేస్తారు. పగలు మానవులు, రాత్రులు దేవతలు స్నానం చేసే ప్రదేశం అది. ఎందుకనేట, శితాశితోదకం తీర్థం, విచిత్రమైన దాని శిత తెలుపు, అసిత నలుపు. ఒకవేపు నుంచి గంగాజలం తెల్లగా, మరోవేపు యమునాజలం నల్లగా వస్తాయి. ఈ శితాశితోదకం పరమ పవిత్రమైన తీర్థం. అందుకని బ్రహ్మాద్యా సర్వదేవత, బ్రహ్మ మొదలుకొని దేవతలంతా ఎవరికీ తెలియకుండా రహస్యంగా స్నానాలు చేసిపోతూ ఉంటారు ఇక్కడ. ఇంకా మునులు, మానవులు, ఈ పుణ్యం కావాలని కోరుకునేవాళ్ళు ఇక్కడ ఉండే దుర్మార్గుల యొక్క కుట్రలకు బలి అయిపోయి కూడా స్నానం చేయాలనుకుంటారు. విచిత్రం ఏంటంటే ఈ తీర్థయాత్రల్లో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఆ మాట చెప్పాడు, ఈ పోదారులని లేకపోతే మళ్ళీ అక్కడ ఉండేటటువంటి ఓ గందరగోళం, డబ్బిస్తావా, నీకు అది పెడతాం ఇది పెడతాం, చంపేస్తారు. వెళ్ళగానే ముందు పిశాచల్లో పట్టుకుంటారు వాళ్ళు. ఆ పీడని సహిస్తూ మనస్సు చెదరకుండా భక్తితో స్నానం చేయగలగడం అనేది ఒక పెద్ద పరీక్ష. అక్కడ పండాలు కాదు గొండాలన్నారు వాళ్ళ వాళ్ళ యొక్క బాధకు గురైపోయి కూడా మనస్సు చెదరనివ్వకుండా స్నానం చేయాలట. అంటే ఆ పురాణం రాసేయని తెలుసు భవిష్యత్తులో ఎలా ఉంటారని. ఆ రోజుల్లో లేరు ఆయన టైంలో, మన టైంలో వాళ్ళు ఉంటారని తెలుసు. మన టైం అది అయినా సరే వాటికి చెదరక, దృష్టి చెదరనివ్వకుండా భక్తి శ్రద్ధలతో స్నానం చెయ్యాలి. గంగ పుణ్య నదీదేయ యదో విష్ణుపదోద్భవ, ఎందుకు అక్కడ స్నానం చేయాలి? విష్ణువు పాదాల నుంచి పుట్టిన గంగ పరమ పుణ్యస్వరూపిణి. ఇంకా యమున సూర్యపుత్రిక. రవిజ యమునా బ్రహ్మోద్దతో యోగ స్వభావ. సూర్యపుత్రిక అయిన ఆ కాళింది పరమ పవిత్రమైనది. సాక్షాత్తు నారాయణుడు కూతురు ఒక ఆవిడైతే, సూర్యనారాయణుడు కూతురు మరొక ఆవిడ. నారాయణ సూర్యనారాయణుల యొక్క పుత్రికలిద్దరూ కలిసే చోటు, బ్రహ్మ భార్య అంతర్వాహినిగా కలిసే చోటు ఆ పరమ పవిత్రమైన ప్రయాగ క్షేత్రం. స్వభావం గనక తీర్థాల్లో దాంతో మొదలు పెట్టాను. నారద, నీవు వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి స్నానం చేయి. ఇంకా క్షేత్రాలలో ఇదేమో కేవలం తీర్థమే కాదు, క్షేత్రం కూడా. క్షేత్రానికి తీర్థానికి తేడా ఏంటంటే, తీర్థం అంటే అక్కడ కేవలం నది మాత్రమే ఉంటే తీర్థం, దేవుడి యొక్క ప్రసిద్ధాలయం కూడా ఉంటే అది క్షేత్రం. ఇది క్షేత్రము తీర్థం. అమ్మవారు ఉన్నది అక్కడ, స్వామి ఉన్నాడు మాధవుడు, ఇటు అమ్మ ఇటు విష్ణువు ఇద్దరు ఉన్నటువంటి ప్రయాగలో లలితాదేవి ఉన్నది. అటువంటి అమ్మవారి యొక్క ఈ 108 పీఠాల్లో అదొకటి. అంచేత జగన్మాత పరాభట్టారిక అంబిక ఉన్నటువంటి స్థానము మరియు శ్రీ మహావిష్ణువు కూడా కొలుగు ఉన్నటువంటి ఆ స్థానం క్షేత్రం. గంగా యమునులు ఉండడం వల్ల తీర్థం. ఈ విధంగా క్షేత్రము తీర్థము రెండు అయిన ప్రదేశం అది. అందుకని అది ప్రయాగ అన్నారు. యాగము అంటే యజ్ఞం, ప్రయాగ ప్రకృష్టమైన యాగం అక్కడ జరిగింది కనుక ప్రయాగ అన్నారట. అందువల్ల అది విభూతిదాయకమైన స్థానం. ఓ మహాముని, ఒకప్పుడు ఈ ప్రయాగ అనేటటువంటి క్షేత్రం ఇంతకంటే పవిత్రం లేదు అనిపించుకున్నటువంటి గొప్ప క్షేత్రం అవడానికి గల కారణం ఒకటి ఉన్నది. ఇక్కడికి బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చాడు. సృష్టి ఆరంభ కాలంలో శ్రీ పరమేశ్వరుడు కాశీక్షేత్రంలో ఉంటే ఆయనని, వైకుంఠంలో ఉండే రమాపతిని పిలిచి ఈ ప్రయాగ క్షేత్రంలో గొప్ప యజ్ఞం చేశాడు. ప్రకృష్టము గొప్ప అని అర్థం. ప్ర అంటే గొప్ప, యాగము అంటే యజ్ఞం. గొప్ప యజ్ఞం చేసేట శివకేశవులిద్దరినీ సమానంగా ఆహ్వానించి వారికి యజ్ఞంలో భాగమిచ్చి బ్రహ్మదేవుడు 100 యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి మెచ్చుకుని శివకేశవులు సాష్టాంగపడ్డారు అక్కడ ఆ క్షేత్రానికి. అక్కడ వాళ్ళు విభూతినిచ్చారు, వాళ్ళు అక్కడ పాల్గొన్న వాళ్ళకి వరాలు ఇచ్చారు, బ్రహ్మదేవుణ్ణి మెచ్చుకున్నారు, సృష్టి కార్యక్రమం కొనసాగించమన్నారు. అందువల్ల ఈ ప్రయాగ అని పేరు వచ్చింది ఆ క్షేత్రానికి, ఆ సంగమానికి. ఇక్కడ అగస్త్య మహర్షి ఒంటికాల మీద నిలబడ్డాడు. గంగా యమునా తీరోత్సంగమున ప్రయాగను సదాశివు విశేషంగూర్చి తపము చేసి అంగుష్టము నేలమోపి అతి ఘోరముగా. బొటన వేలు కుడికాలి బొటన వేలు నేల మీద మోపి, ఎడమకాలి బొటన వేలు ఏమో ఆ కుడికాలి మోకాలి మీదకి తీసుకొచ్చి రెండు చేతులు పైకి జోడించి ఆ గంగా యమున తీరముల యొక్క ప్రాంతంలో కఠోర తపస్సు చేసిన స్థలం ఇది. ఇది పుణ్యస్థలం. అక్కడ ఈ జలంతో అభిషేకం చేస్తే మాధవునికి వాడు 16 జన్మల ఘోర పాపాలు తొలగించుకుని మోక్షం పొందుతాడు. ఇక్కడ జగన్మాత అమ్మవారి యొక్క దివ్య కథాశ్రవణం చేస్తే అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. ఇంత ఎందుకు? ఇక్కడ ఒక్క మునక వేస్తే చాలటండి, ఇంకేమక్కర్లేదు. ఉచ్చేత పాపేభ్యు గంగా అభిషేకం వాడికి వేరే అక్కర్లా, ఒక ములిగి ములిగితే చాలు వాడు, వాడు పరమ భాగ్యవంతుడవుతాడు. పాపం చాలా దూరంలో ఉండి ఈ క్షేత్రాలకి వెళ్ళలేని దురదృష్టవంతులు కూడా వందల యోజనాల దూరంలో ఉండి ఎవరైతే గంగా 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 అని స్మరిస్తారో అదిగో అటువంటి వాళ్ళకి కూడా పాపాలు తొలగింపబడతాయి. అసలు గంగా స్మరణంలో అంత గొప్పతనం ఉంటుంది. ఇంకా గంగా గంగా అని జపిస్తేనే పాపాలన్నీ ప్రక్షాళనం అయిపోతుంటే ఇక్కడికి వెళ్ళి పవిత్ర స్నానం చేసి పుణ్యకార్యాలు దాన కార్యాలు చేసేవాడికి ఎటువంటి స్థానం వస్తుందో ఎవడూ ఊహించలేడు. విష్ణువు పాదాల నుంచి పుట్టింది, శివుడి శిరస్సు మీదకి చేరింది, అది గంగ యొక్క గొప్పతనం. సహస్ర జన్మల పాపం నిమిషాల్లోకి తొలగిపోతుంది. ఈ కలియుగంలో పరమ పవిత్రమైన వస్తువులు కొన్ని ఉన్నాయట, ఈ మానవులకి భగవంతుడు సృష్టించిన వరాలవి. ఏమేమిటవి అంటే, ఒకటి గంగా స్నానం, రెండవది తులసి మాల, తులసి మూల సంభూత ద్విజ పాదోద్భవాత గంగోద్భవాతు మృల్లోకాన్ నయత్యచ్యుత రూపతాం. గంగా చ తులసీ చైవ హరిభక్తి రచల్చల అత్యంత దుర్లభ నృణాం భక్తిర్ధర్మ ప్రవక్తరీ. అహో, తులసి చెట్టు మూల ఉండే మట్టి, గంగానది జలం, పురాణవేత్త యొక్క పాదధూళి, ఈ మూడు ఈ సృష్టిలో దుర్లభం. గంగాజలం శిరస్సును ప్రోక్షించుకున్న ద్విజపాదోద్భవ ఈ పౌరాణికుని యొక్క కాలి కింద ఉండే దుమ్ము శిరస్సును వేసుకున్న తులసి చెట్టు మూలలో ఉండే ఆ దుమ్ము, గంగానది యొక్క నీరు, ఈ మూడు కూడా పరమ పవిత్రం. ఏమేమిటి? గంగా, తులసి, పౌరాణికుని పాదధూళి, ఇవి మానవులకు అత్యంత దుర్లభం. ఇవి దొరికితే శ్రద్ధతో ఈ మూడింటిని ఏకకాలంలో శిరస్సున పర్యవేక్షించుకుంటే అటువంటి వాడికి అత్యంచలమైన హరిభక్తి కలుగుతుంది, అటువంటి వాడి భక్తి పెరుగుతుంది. అయినా దొరకడం కష్టం, ఎందుకంటే వీటి మీద ఆసక్తి కలిగి ఉండాలంటే వాడికి సంస్కారం కావాలి. అత్యంత దుర్లభాన్రోణాయి, ఇవి మానవులకు దుర్లభం, లభిస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. సద్ధర్మ వక్తు పద సంభవామృతం, ఎందుకంటే ధర్మములను ప్రవచించిన వాడి యొక్క పద సంభవ అమృతం, పాదాల నుంచి వచ్చినటువంటి మట్టి గంగోద్భవం, గంగానది ఉద్భవించిన విష్ణువు యొక్క పాదంతో సమానం. అటువంటిప్పుడు ఆ గంగ, ఈ మట్టి, తులసి మూల ఉండే ఈ మూడు కలిస్తే శిరస్యేతి పదంచ విష్ణు. 22వ శ్లోకంలో ఆ విషయం చెప్పాడు. సద్ధర్మ భక్తు పద సంభవా మృదం గంగోద్భవాం చైవ తథా తులస్యః మూలోద్భవాం భక్తియుతో మనుష్యో కృత్వా శిరస్యేతి పదం విష్ణు. సాక్షాత్తు విష్ణులోకం పొందాలనుకున్నవాడు, ఇదిగో ఈ ధర్మాత్ముడైన పౌరాణికుని పాదధూళి, గంగానదిలో ఉండేటటువంటి ఆ జల రేణువులు, తులసి చెట్టు మూల ఉండే మట్టి, మూడింటిని కలిపి రంగరించి శిరస్సును గాని నుదుటి గాని ధరిస్తే అదిగో వాడు విష్ణు స్థానం పొందుతాడు. కదా యాస్యామ్యహం గంగాం కదా పశ్యామి తామహం వాంఛత్యపి చయో ఏవం సోపి విష్ణు పదం వ్రజ. ఇది ఎక్కడ చెయ్యాలి అంటే మన ఇంటి దగ్గర చేస్తే కదట, గంగా తీరంలో చేస్తేనే ఈ విష్ణులోకం పొందుతాడు. గంగానది తీరంలో ఆ జలము, తులసి దగ్గర ఉండే మట్టి కూడా పట్టుకెళ్ళడం, ఈ పౌరాణికుని పాదధూళి తీసుకోవడం, ఈ మూడు గంగ యొక్క ఒడ్డున ఈ ప్రయాగాది ఏదో క్షేత్రం దగ్గర చేస్తే వాడు విష్ణులోకం పొందుతాడు. ఎందుకంటే అసలు గంగ అటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థానం, దానికి ఇవి కలిస్తే బంగారానికి తాగి రావడం వంటిది. ఎప్పుడు నేను గంగకి వెడతాను అనుకోవాలట మనిషి, ఇది లభించాలంటే. కదా యాస్యామ్యహం గంగం, అమ్మా గంగా ఎప్పుడు నీ దర్శనం అవుతుందమ్మా, ఎప్పుడు ఓ విష్ణు పదాన్ని నేను పొందుతాను, ఎప్పుడు తులసి మూల ఉండే మట్టి లభిస్తుంది, ఎప్పుడు ఈ గంగానది ఉంటున్న పౌరాణికుని పాదధూళి లభిస్తుంది, ఈ మూడింటిని శిరస్సు మీద ఎలా ధరిస్తాను అని నిరంతరం జ్ఞానం కలిగిన వాడు కోరుకుని తపించిపోవాలి. గంగాయ మహిమ వక్తుం బ్రహ్మన్ వక్తుం వర్షచతైరవి, గంగ మహిమ వర్ణించడం వందల సంవత్సరాలు గడిచిన ఎవడి వల్ల కాదు, అంత గొప్పది. నశక్యతే విష్ణునాపి కిమంజైర్ బహుభాషితే, అసలు విష్ణువే వర్ణించలేట, తన పాదాల నుంచి పుట్టిన గంగ గొప్పతనం ఆయనే వర్ణించలేడంటే ఇంకా తక్కిన వాళ్ళు ఏం వర్ణిస్తారు. తన కూతురు గొప్పతనం ఏ తండ్రి వర్ణించుకోగలడు గొప్ప కూతురు గురించి? అటువంటిది గంగానది గొప్పతనాన్ని విష్ణు వర్ణించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు, అంత గొప్పది గంగ అంటే. ఇంకేమంటున్నాడో తెలుసా, ఇంతకంటే నేనేం చెప్పలేనయ్యా. కిమంజైర్ బహుభాషితే, ఎందుకు ఇన్ని చెప్పలేను, నా వల్ల కాదు, ఇది చెప్పాను నా మీద నమ్మకంతో నారద ఈ పని చెయ్యాలంటే. వెంటనే నారదుడు ఏం చేశాడు, ఒక్క నిమిషం ఆగమయ్య బాబు పరిగెత్తి వెళ్ళి వస్తానని ఈయన్ని వెంట పెట్టుకుని గంగ దగ్గరికి తీసుకుపోయి అక్కడ తులసి ఆ మట్టిని, ఈ సనకుడు పురాణం చెబుతున్నాడు సరిగ్గా ఈ విషయం, అందుకని ఆయన పాదధూళి గంగాజలం మూడు రంగరించి శిరస్సు వేసుకుని ఇక మిగతా చెప్పు అంటే. ఆయన కుదిరింది అలాగ. టపేలు ఎగిరి మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతారు. రైల్వే రిజర్వేషన్ల బ్యాంక్ లేదు. అహో మాయా జగత్ సర్వం మోహయ ప్రేతదద్భుతం ఎదో వై నరకం యాంతికంగా నా మృస్థితేపి. అయ్యయ్యో, సనకుడికి జాలి కలిగిందిట ఈ ప్రజల మీద. ఏమంటున్నాడు, ఎంత మాయా, ఎంత దురదృష్టవంతులనాయన మానవుల్లారా. ఆశ్చర్యం, గంగ ఉందా, పరమ పౌరాణికులున్నారా, తులసి ఉన్నదా, ఈ మూడు ఉండి కూడా మీరు నరకంలోకి వెడుతున్నారా మానవులారా. ఇంకా మీ దురదృష్టాన్ని మీ మాయలో మీరు మునిగిపోవడాన్ని ఎవడ వర్ణిస్తాడు అన్నాడు. అయ్యో అహో మాయా జగత్ సర్వం, జగత్తంతా వ్యాపించిన ఈ మాయని ఏమంటాం, ఈ మూడు వండి కూడా నరకానికి వెడుతున్నారంటే ఈ మానవుల్ని ఎవడన్నా బాగు చేయగలడా. సంసార దుఃఖ విచ్చేది గంగా నామ ప్రకీర్తితం. సరే, ఇక గంగ గొప్పతనం చెబుతున్నా విను. ఈ గంగ నామోచ్చారణం సంసార దుఃఖాలను తొలగిస్తుంది. వైష్ణవులకి తులసి సంసార దుఃఖాల నుంచి బయటపారేస్తుంది. గంగా తులసిల యొక్క నామస్మరణం మార్చి మార్చి గంగా తులసి గంగా తులసి అనుకుంటూ ఉంటే అటువంటి వాడు భక్తుడు అవుతాడు, విష్ణులోకానికి వెడతాడు. గంగా ప్రవాహంలో మూడు యోజనాలు పడవలో ప్రయాణం చేసేవాడు ఉన్నాడే, అటువంటి వాడికి త్రిజన్మ సంస్కారాలు తొలగివాడు ఉత్తముత్తముడు అవుతాడట. అందుకే గంగలో పడవ ప్రయాణం చేయమన్నారు. సరదా కోసం మోటార్ బోట్లో పెడుతూ అనుకోవడమే తప్ప అది భక్తితో చెయ్యాలి. అలా పరమ భక్తి పరుడై ఎంతన్నాడు, మూడు యోజనములు. యోజనం అంటే 8 మైళ్ళు. 3 8 24 మైళ్ళు గంగా తీరంలో ప్రయాణం చేస్తే వాడేమవుతాడు, సూర్యలోకం జగచ్చతి. అటువంటి వాడు సర్వ పాప వినిర్ముక్త సూర్యలోకం సమేతి అన్నాడు. పాపాలు విడిచిపెట్టి సూర్యలోకాన్ని కడతాడట 24 మైళ్ళు గంగలో ప్రయాణం చేస్తే. అధమపక్షం కొంత దూరమైనా గంగలో ప్రయాణం చేస్తే 3 జన్మల పాపం తొలగించుకుంటాడు. గంగా మహాపుణ్యానది. అటువంటి ఆ నది గోదావరి, భీమరథి, కృష్ణ, రేవ, సరస్వతి, తుంగభద్ర, కావేరి, కాళింది, బాగుద, వేత్రవతి, తామ్రపర్ణి, సరయు, ఈ నదులలో గంగా ముఖ్యతమాస్మృత. ముఖ్యమైనది గంగ, ఇందులో సందేహం లేదు. భగవంతుడైన విష్ణువు పాదాల నుంచి పుట్టడమే ఈ గంగ పవిత్రత్వానికి గల మూల కారణం. త్రిభువన పావని గంగ, గంగ జగన్మాత. అహో గంగా జగద్ధాత్రి, సాక్షాత్తు గంగంటే జగద్ధాత్రి అన్నాడు. ధాత్రి అంటే తల్లి, జగత్తుకి తల్లి ఆవిడ. స్నాన పానాది పిరి జగత్తు, అక్కడ స్నానం చేయటం, అక్కడ ఇతరులకు దానం చేయడం, పానాధికారి ఇవ్వడం, ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి. ఇక చెబుతున్నారు విను, ఉత్తమమైన తీర్థానాం ఉత్తమం తీర్థం క్షేత్రాణం క్షేత్రముత్తమం. ఉత్తమమైన క్షేత్రం గురించి చెప్పాను. ఉత్తమోత్తమమైన క్షేత్రము ఉత్తమోత్తమమైన తీర్థము మరొకటి ఉన్నది. అది ఏమిటి, వారాణాసీతి విఖ్యాతం సర్వదేవ నిషేవితం. దీనికి కాదు ఇక ఇటువంటి క్షేత్రం లేదు, పరమోత్తమమైనది అది. అది వారణాసి అని పిలువబడింది. సర్వదేవ నిషేవితం, సర్వదేవతల చేత సేవితం అంటల్లా నిషేవితం అంటున్నాడు. అంటే వాళ్ళ దేవతలు భక్తితో సేవిస్తారట. సేవించడంలో 2 రకాలు ఉంటాయి. గతి లేక ఈ దిక్కుమాలాడు ఇంటికి వచ్చాడు రా బాబు అని బలవంత బ్రాహ్మణార్థం కింద సేవించడం కాదు, పరమ భక్తితో ఇష్టంగా సేవించడం అనమాట. మన ఇంటికి ఎవడైనా వచ్చినప్పుడు వీడు ఎప్పుడు పోతాడా అని లోపల ఉంటుంది, పైకి మొహమాటానికి కాఫీ తాగలేదంటాం, వీడు తాక్కుండా పోతే బాగుండం లోపల. అలాగాదే పూర్తి ఇష్టంతో, ఇంకా ఇంతకంటే ఆనందం మాకేముంది అనే ఉద్దేశ్యంతో దేవతలు సేవించే క్షేత్రం ఇదిగో ఈ వారణాసి క్షేత్రం అంటే. ఏవ శ్రవణే ధన్యే సంవిధాతే బహుశ్రుతం. ఈ వారణాసి క్షేత్రం గురించి నువ్వు బహుశ్రుతం తెగ విన్నావు. నీవు విన్నట్టుగా ఇంకెవరు వినలేదు నారద. కాశీక్షేత్రం ప్రసిద్ధం, కాశీ ఉత్తమమైన తీర్థమని తెలుసు, కాశీలో ఉత్తమమైన దేవతలున్నాడని తెలుసు, విశ్వేశ్వరుడు ఉన్నాడని తెలుసు. దీని గురించి వినని వాడేవాడు నువ్వు బాగా విన్నావు. అయినా నువ్వు క్షేత్రాలు తీర్థాల గురించి అడిగినప్పుడు ఈ ఉన్నతోన్నతమైన క్షేత్రం తీర్థం గురించి చెప్పకుండా ఉండడం న్యాయం కాదు గనక చెబుతున్నా. ఈ కాశీ నామం చెవిని పడితే ధన్యుడు, కాశీ ఎన్నోసార్లు వెళితే అసలు ఈ శృతిమతాం కోసం మొదట వినబడితే చాలట, కాశీ 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 అని పదిసార్లు అనుకుంటేనే బాగుపడతాడు. ఈ కాశీ పదే పదే వెళ్ళగలిగేవాడు ఇంక వాడి పుణ్యం ఎవడు వర్ణించగలడు? నిత్యం కాశీలో ఉండి కూడా కాశీ విలువ తెలుసుకోలేని మూర్ఖుడిని ఎవడూ బాగు చేయలేడు. అటువంటిది దూరంలో ఉండి కాశీ వెళ్ళాలనుకుని చచ్చిపోయినా చాలు, వాడు నిక్షేపమైన మోక్షాన్ని పొందుతాడు. వేలాది దూరమును మైళ్ళ దూరంలో ఉండి, వేల యోజనాల దూరంలో ఉండి అవిముక్త క్షేత్రాన్ని స్మరిస్తే వాడు పాప విముక్తుడై శైవం పదమ వాపురయాత కైలాస స్థానం పొందుతాడు. కాశీ స్మరణజం పుణ్యం భుక్త్వా స్వర్గే తదంతత. కాశీని స్మరిస్తేనే చాలు, చచ్చిన తర్వాత స్వర్గానికి వెళతాడు. కాశీ క్షేత్రంలో స్నానం చేస్తే పరమ దేవతా స్వరూపుడైపోతాడు. ఇక అక్కడ నివసిస్తే ముక్తి భాక్ ముక్తిని అనుభవిస్తాడు. వాడు వారణాసి యొక్క గుణములు, వారణాసి యొక్క మహిమ చెబుతూ ఉంటే నా గొంతు పులకిస్తున్నది, గద్గదమవుతున్నది. కేవలం కాశీ కాశీ అంటేనే ధర్మార్థ కామ మోక్షాలు సులభంగా చేతిలో పడిపోతాయి. గంగా యమునులు కలిసి కాశీ క్షేత్రానికి వచ్చేస్తాయి, ఆ రెండు కలిసి. అంచేత ఇది అధిక పుణ్యప్రదమైనటువంటిది. ఇంకిక్కడ ఏది గంగా ఏది యమున అని ఉండదు, రెండు కలిసిపోయి పూర్తి జలం ఇక్కడికి వస్తుంది. ఇటువంటి ఇది యస్య దర్శన మాత్రేణ నరాహ యాంతి పరాంగతి. దీనిని దర్శించడం మాత్రం చేతే నరులు పరాద్గతిని పొందుతారట, ఉత్తమోత్తమైన సద్గతులు పొందుతారు. ఇక్కడ ఒక రహస్యం చెప్పాడు చూడండి. మనం ఉత్తర భారత్కి సంక్రాంతికి వెళ్ళాలంటే మా చెట్ట భయపడిపోతూ ఉంటాం. కాదు, అసలు అప్పుడే వెళ్ళాలట. ఎప్పుడు? మకరస్వే రవౌ గంగా ఎత్ర కుత్ర అవగాహిత. నీకెంత చలేసినా పర్వాలేదు, నువ్వు ఎన్ని కష్టాలు పడతావు మాకు అనవసరం. కానీ మకర సంక్రమణ కాలం. ఆ మకర సంక్రాంతి అంటే మనకి అక్కడ గనక అవగాహిత ములిగితే వాడికి వచ్చే పుణ్యం శివుడు వర్ణించలేడు, శివుడు రాయలేడు. మకర సంక్రమణ కాలములో గంగానది స్నానం పురాతి వాడి పరమ పవిత్రుడి చేస్తుంది. స్నాన పానాద్యంద్రపురం జగత్. స్నానం చేస్తే ఇంద్రలోకానికి వెడతాడు. అక్కడ గనక దానం చేస్తే ఇంద్రుడి పదవే వచ్చేస్తుంది వాడికి. అటువంటి చోట గనక భగవంతుని కథలు వినగలిగితే ఇక వాడు శంకరో లోక శంకర, శంకరుడు అవుతాడు, లోక శంకరుడు అవుతాడు. అటువంటిది అక్కడ 9 రోజుల పాటు గంగానది స్నానం చేయగలిగితే మకర సంక్రమణం మొదలుకొని యోగంగాం భజతే. 9 రోజుల పాటు మకర సంక్రమణం మొదలుకొని స్నానం చేస్తే, లేదా మకర సంక్రమణం మధ్యలో వచ్చేలాగా కాని మకర సంక్రమణంతో పూర్తయ్యేలా కాని మొత్తం మీద మధ్యలో మకర సంక్రమణం రావాలట, అటువంటి వాడు శంకరో లోక శంకర లింగరూపి శివలింగం అయిపోతాడు. వాడు శంకరుడు లోక శంకరుడు అవుతాడు. కథం దశ్యా మహిమా పరిహీత్యతే. ఆ మహిమను ఎవడు వర్ణించగలడు? నువ్వు 9 రోజులు స్నానం చేయవయ్యా, సంక్రమణం నాడు మొదలు పెడతావో, ఆ రోజుకు పూర్తి చేసుకుంటావో, అటు 3 రోజులు ఇటు 3 రోజులు వచ్చేలా చేసుకుంటావు అని ఇష్టం. కానీ సంక్రమణం కలిసి వచ్చేలాంటి 9 స్నానాలు చేయనైనా నువ్వు నాతో కలిసిపోతావని చెబుతూ ఉంటే ఇంకా మహిమని ఏం వర్ణిస్తాం? అది ఉపయోగించుకోలేని దౌర్భాగ్యుడు దురదృష్టవంతుడి గురించి ఏం వర్ణిస్తాం? నేను అనలేదు, బయటికి వెళ్ళగా నన్ను కొట్టద్దు. ఇదంతా సనకుడు బాధపడుతున్నాడు నారదుడికి చెప్పి. మానవులు ఇవి తెలిసిండు కూడా ఆచరించలేని దురదృష్టవంతులు అవుతున్నారని ఆయనకి బాధ కలిగింది. కోర్సు నాకు కలిగింది అనుకోండి, అది వేరే విషయం. హరి రూపధరం లింగం లింగ రూపధరో హరి. కారణమేమిటి అంటే ఈ మకర సంక్రమణ కాలంలో గంగానదిలో శివలింగ రూపంలో విష్ణువే ఉంటాడట, విష్ణు రూపంలో శివుడు ఉంటాడట. అదిట హరి రూపధరం లింగం. ఈ లింగం హరి రూపం ధరిస్తుందంటే విష్ణు రూపం ధరిస్తుంది. విష్ణు ఏం చేస్తాడట? లింగ రూపధరో హరి, లింగ రూపం ధరిస్తాడట. ఇటువంటిది ఒక్క మకర సంక్రమణ కాలంలోనే జరుగుతుంది అక్కడ గంగలో. అందువల్ల గంగలో స్నానం చేయమంటారు. ఈషద అభ్యంతరం నాస్తి భేద కృత్య అనయోక్తి. దుష్టబుద్ధి కుధి అంటే దుర్మార్గపు బుద్ధి కలిగిన వాళ్ళు భేదం పెడతారు తప్ప అసలు వాళ్ళిద్దరికి భేదం ఎప్పుడుంది గనక. ఇప్పుడు ప్రత్యేకంగా విష్ణువేమో శివలింగంగా, శివుడేమో విష్ణు రూపంగాను ధరించే రోజులు ఇవి. అంత గొప్పదది అనాది నితనే దేవే. ఇదంతా వీరి మీరు వెళ్ళిపోవడం కాదు, నన్ను దృష్టిలో పెట్టుకోండి కాస్త. చెప్పాడు కదా ఈ పిచ్చాడు, వీరు కూడా పట్టుకెడదామని. హరిరూప్ అనాది నితనే దేవే హరిశంకర సంజితి. అనాది నితనుడైన హరి ఉన్నాడే దేవదేవుడు, శంకరుడు అని పిలువబడతాడు. ఆ మకర సంక్రమణ కాలంలో శంకరుడు హరి అని పిలువబడతాడు. అజ్ఞాన సాగరే మగ్న భేదం కుర్వంతి పాపిన. అజ్ఞాన సముద్రంలో మునిగిపోయిన మూర్ఖులు వీళ్ళిద్దరికీ భేదం పెట్టుకుని కుళ్ళి నశించిపోతారు. ఎంత బాగా చెప్పాడు, ఒకటికి రెండు సార్లు. రుద్రో వై విష్ణు రూపేణ, శివరూపంలోనే ఉన్నాడు విష్ణువు. పాలయత్యఖిలం జగత్, శివరూపంలో విష్ణువే పాలిస్తున్నాడు, బ్రహ్మరూపంలో సృష్టిస్తున్నాడు, ఆయనే లయం చేసుకుంటున్నాడు. ఉన్నది ఒకటే. హరి శంకరయోర్ మధ్య బ్రహ్మణశ్చాపియో నర భేదం కరోతి సోభ్యేతి నరకం పురుష దారుణం. ఈ విష్ణు వేరు, బ్రహ్మ వేరు, శివుడు వేరు అనే భేదభావంతో నిరంతరం కొట్టుకు తచ్చిపోయే మూర్ఖులు పురుషము మిక్కిలి దారుణం భయంకరమైన నరకం నరకమును అభ్యేది పొందుతారు. భయంకర నరకాల పాలవుతారు ఈ భేదభావం పాటించేవారు. ఎవడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మధ్యలో భేదాన్ని పాటిస్తాడో, ఆ ముగ్గురు ఒకటే అనే జ్ఞానాన్ని విడిచిపెడతాడో, అటువంటి వాడు మహాపాపి, అత్యంత ఘోర నరకంలో వాడు పడతాడు. ఆ ముగ్గురు ఒకటే అనేటటువంటి తెలుసుకుంటేట సయాతి పరమానందం శాస్త్రాణం ఏష నిశ్చయ, వాడు బ్రహ్మానందం పొందుతాడు. ఇది శాస్త్రాల్లో నిశ్చయంగా చెప్పినటువంటి గొప్ప జ్ఞానం. కాబట్టి త్రిమూర్తులను ఏమీ భేదం లేకుండా ముగ్గురు ఒకటే అని చూడాలి. అసలు త్రిమూర్తులు ఏమిటి, సృష్టి అంతా ఉన్నది ఒకటే తత్వం అనే జ్ఞానం కలిగి ఉండాలి. వాడే ఆనంద స్వరూపుడు అవుతాడు. యోసౌ అనాది సర్వజ్ఞ జగతాం ఆదికృత్విభు నిత్యం సన్నిహితస్తత్ర లింగ రూపీ జనార్దన. భగవంతుడు వాసుదేవుడు ఉన్నాడు. ఈనాటి నుంచి ఉన్నదో ఈ సృష్టి ఎవడు ఊహించలేం, అనాది అన్నారు. అందుకని ఎప్పుడు ప్రారంభమయ్యిందో, ఎంతకాలం నుంచి వ్యాపిస్తున్నదో, ఎలా ఉన్నదో, ఇదొక విచిత్రమైన ఆశ్చర్యకరమైన ఒక వ్యవస్థ. అటువంటి అనాది జగత్తుని సృష్టించినటువంటి వాడు సర్వజ్ఞుడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే కాశీలో సాక్షాత్తు విశ్వేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగ స్వరూపుడై ఉన్నాడు. కానీ చిత్రం ఏమిటంటే ఆ లింగస్వరూపంలో విష్ణు ఉన్నాడు, అక్కడుండే విష్ణువులో శివుడు ఉన్నాడు. అంచేత శివుడు విష్ణువు ఐక్యం చెంది ఉన్న పరమ విచిత్రమైన లింగం ఆ జ్యోతిర్లింగం. ఈ విషయం జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. అందుకనే కాశీ విశ్వేశ్వరం లింగం జ్యోతిర్లింగం తదుచ్యతి, కాశీ విశ్వేశ్వరుడి జ్యోతిర్లింగము అన్నారు. ఎందుకన్నారు, అసలు జ్యోతిర్లింగానికి ఉన్న రహస్యం ఏమిటి అంటే లింగములో విష్ణువు యొక్క కాంతి జ్యోతి రూపంలో ఉంటుందిట. లింగం శివస్వరూపం, అందులో ఉండే తేజస్సు విష్ణు స్వరూపం అట. అందుకనే వాటిని జ్యోతిర్లింగాలు అన్నారు. అంటే సాక్షాత్తు శివుడు కేశవుడు కలిసి ఉన్న పరమ తత్వజ్ఞానం జ్యోతిర్లింగం. ఆ లింగ దర్శనం శ్రేష్ఠ మనుష్యుల్ని పరమమైన లోకాలకు తీసుకెడుతుంది. ఉన్నతమైన స్వర్గం మొదలైన లోకాల కంటే గొప్ప లోకాలైన కైలాసం వైకుంఠం గోలోకం వంటి లోకాలకు తీసుకెడుతుంది. కాశీ ప్రదక్షిణ ఏన కృత త్రైలోక్య పావని సప్తద్వీప సాప్తి శైల భూ పరిక్రమిత మున. ఇంకొక గొప్ప విశేషం చెప్పారు, కాశీకి పంచక్రోశ యాత్ర, పంచక్రోశ పరిక్రమ అని ఒకటి ఉన్నది. క్రోసు అంటే 2 మైళ్ళు, 10 మైళ్ళు కాశీలో ప్రదక్షిణ అనే ఒక క్రమం మనకి కాశీఖండంలో ఇవరకు వచ్చింది. కాశీలో కూడా యాత్రకి సంబంధించిన మ్యాప్ ఇచ్చాడు. మొత్తం కాశీ విశ్వేశ్వరుడితో మొదలుపెట్టి 108 దేవతలను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ప్రదక్షిణ చేయడం. ఆశ్చర్యం, ఒక నెంబర్లు కూడా వేశారు వాళ్ళు. ఒక్క రోజులో ప్రదక్షిణం చేయగలిగే అదృష్టవంతులు ఉండలేరుగా. మొత్తం మీద కాశీలో 2 రోజులు 3 రోజులు నివాసం చేసి ఈ మొత్తం పైన చెప్పినటువంటి దేవతలన్నిటికీ 10 మైళ్ళల్లో ఉండే దేవతలని కాలినడకతో వాడు చెప్పిన క్రమంలో చూడాలి. 1, 2, 3, 4, 5 ఆలయాల మీద నెంబర్లు వేస్తాడు. కాలభైరవుడి దగ్గర 1 నెంబర్ వేశాడు, అలాగే బ్రహ్మేశ్వరుడి దగ్గర 1 నెంబర్ వేశాడు. ఇవి మొన్న వెళ్ళినప్పుడు చూసాం స్వయంగా, ఇందులో చెప్పిన ప్రకారం ఉందా లేదా అని వేశారు. ఆ ఆలయం దగ్గర అమ్మవారి గుడి ఉంది, అక్కడ 108 వేశారు. అక్కడితో యాత్ర తీసుకుంటుంది. ఇది పంచక్రోశ యాత్ర అంటారు. అంటే మొత్తం కాశీ చుట్టూ ప్రదక్షిణ అన్నమాట. ఏమిటి ప్రదక్షిణ చేయడం వల్ల కష్టపడి అంటే, కాశీ ప్రదక్షిణాయన కృత త్రైలోక్య పావని సప్తద్వీప సాప్తి శైల భూ పరిక్రమితామున. ఈ భూమండలం సప్త సముద్రాలతో, సప్త శైలాలు కుల శైలాలు అంటారు కుల పర్వతాలు, ఈ పర్వతాలతో ఉన్నది. ఇంత భూమి చుట్టూ ఎవడన్నా ప్రదక్షిణ చేయగలడా? ఎప్పుడో జాంబవంతుడు భూమి చుట్టూ చిన్నప్పుడు 3 సార్లు తిరిగి ప్రదక్షిణం చేశాట. భూమి చుట్టూ ప్రదక్షిణం చేయాలని మనం బయలుదేరితే గట్టిగా నేపాల్ వెళ్ళలేం, మానసరోవరం తిరగలేము. ఆ తర్వాత ఇంక వేరే విషయాలు చెప్పక్కర్లా. అటువంటి ఈ సప్త ద్వీపాలతో సప్త సముద్రాలతో ఉన్న భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేస్తే వచ్చే ఫలితం కాశీలు అని పంచక్రోశ యాత్ర, కాశీ ప్రదక్షిణ చేయడం వల్ల మానవుడు పొందుతాడు. చాలా తేలిక, పెద్ద కష్టమే కాదు. ఆ యాత్ర చేయటం చాలా ఉత్తమోత్తమం. ఎందుకనంటే అక్కడ విష్ణువు గోపాలుడిగా ఉన్నాడు, శివుడు లింగస్వరూపుడి ఉన్నాడు, సాక్షాత్తు జగదంబ అనేక అనేక శక్తులతో విజృంభించి తిరుగుతోంది గణాలతో. అక్కడ పూచిక పుల్లైనా భగవంతుడికి ఇవ్వగలిగితే, పూచిక పుల్లలు అంటే అందరూ పుల్లలు పెట్టుకోవడమని కాదు, మనకి తోచిన అల్పమైనదైనా ఆ భగవంతుడి తలుచుకుని దానం చేస్తే ఆ పదార్థం విష్ణుమూర్తికి ఆనందం కలిగిస్తుంది. కాశీలో కేవలం శివుడే ఉంటాడనే అజ్ఞానం కాదు నాయన, సర్వదా విష్ణువు కూడా ఉంటాడు అక్కడ. శివస్య వా అచ్యుతస్యాపి తాసు సన్నిహితో హరి, అక్కడ అది ఆశ్చర్యం. శివుడు విష్ణువు ఇద్దరు కలిసి నిత్యము సన్నిహితులై ఉంటారు ఆ వారణాసి క్షేత్రంలో. అంచేత ఆ క్షేత్ర పరిక్రమ మహత్తరమైనది. ఎవరైనా పరిక్రమ చేయదలుచుకున్న వాళ్ళు దానికి సంబంధించినటువంటి వివరాలు కాగితం మీద రాసుకుని ప్రదక్షిణ చేస్తారు, కానీ కంగారే పడిపోయి విడిపోతుంది. పురాణం వినండి, తులసీ కాననం యత్ర యత్ర పద్మ వనం ద్విజ పురాణ పఠనం యత్ర తత్ర సన్నిహితో హరి. ఇక ఎక్కడెక్కడ హరి ఉంటాడు అంటే, తులసీ కాననం యత్ర, తులసి వనం, తులసి మొక్కలు ఎక్కువ ఉంటే దాన్ని వనం అంటాం, ఒక్క మొక్క ఉంటే వనవనం. ఎక్కువ తులసి చెట్లు ఉంటే దానిని తులసి వనం అంటాం. అటువంటి తులసి వనం ఎక్కడుంటుందో, ఎత్ర పద్మ వనందిజ, ఎక్కడ తామర పువ్వుల కొలను ఉంటుంది. ఎందుకంటే తామర పువ్వులు అంటే అమ్మవారికి ఇష్టం, విష్ణువుకి ఇష్టం. తర్వాత పురాణ పఠనం యత్ర, ఎక్కడ ఈ పురాణం శ్రవణము పఠనం జరుగుతుందో, ఎవరైనా చెబుతూ ఉంటే ప్రజలు వింటూ ఉంటారో, తత్ర తన సన్నిహితో హరి, అక్కడ ఎప్పుడు హరి నివసిస్తాడు. అక్కడ ఉండే ప్రజల నెత్తి మీద తాండవం ఆడతాడు ఆయన. సహజంగా ఎవడన్నా నెత్తి మీదకి వస్తే నెత్తి నెప్పి పెడుతుంది. ఈ స్వామి శిరస్సు మీద తాండవం ఆడితే బ్రహ్మానందం కలుగుతుంది. అది తేడా. కుర్రాళ్ళు వచ్చి మన నెత్తి మీద వాలమనండి, తలపోటు వస్తుంది. కానీ స్వామి తిరిగితే ఉన్న తలపోట్లు పోయి గొప్ప ఆనందం వస్తుంది. అది తేడా మనకి స్వామి. పురాణ శ్రవణే భక్తి గంగా స్నాన సమాత్విజ తద్వక్తరిచయా భక్తి సా ప్రయాగోపమాశ్రుత పురాణ సంహితా వక్త హరిరిత్యభిధీయతే తద్భక్తిం కుర్వతాం రోణాం గంగా స్నానం దినే దినే. పురాణ సంహితా వక్త, ఎవడు ఈ పురాణములన్నిటినీ ఉపన్యాసంగా చెబుతాడో. సంహిత అంటే ఒక పురాణం కాదు, అన్ని పురాణాలు చెప్పాలి. ఒక పురాణం చెప్పి మరో పురాణం మీద ద్వేషం పెట్టుకుంటే వాడు పురాణ సంహిత వక్త కాడు. అందువల్ల సంహిత అనగా 18 పురాణాలని అభిమానించి వాటిని 18 చెప్పాలి. అలా చెప్పిన వక్త హరిహి ఇత్యభిధీయతే, సాక్షాత్తు విష్ణువుగా చెప్పబడ్డాడు. అంచేత అష్టాదశ పురాణవేత్త సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. తద్భక్తిం కుర్వతాం రోణాం, అటువంటి ఆ పౌరాణికుడి మీద ఎవడు భక్తితో శ్రద్ధతో ఉంటాడో అటువంటి వాడు నిత్యం గంగా స్నానం దినే దినే, రోజు గంగా స్నానం చేసేవాడంత గొప్పవాడు. అటువంటి పురాణ శ్రవణం మీద ఎవడైతే భక్తిని శ్రద్ధని పెడతాడో అటువంటి వాడు ప్రయాగోపమా స్మృత, ఆ శ్రద్ధ పెట్టడం వల్ల ప్రయాగ క్షేత్రంతో సమానుడైపోతాడు. పౌరాణికుని మీద భక్తి ఉన్న ప్రతివాడు వాడికి వాడే ఒక ప్రయాగ క్షేత్రం. వాడి శరీరం గంగా యమున సరస్వతుల సంగమ ప్రాంతం అవుతుంది. శరీరం ఎప్పుడైతే ఈ త్రివేణి సంగమమో ఇంకక్కడ నిత్యం సన్నిహితుడై హరి ఉండడంలో ఆశ్చర్యమేమున్నది. అందువల్ల అటువంటి వాడి హృదయం భగవన్ నిలయం. పురాణ ధర్మ కథై కథతైర్య సముద్ధరతే జగత్ సంసార సాగరే మగ్నం స హరి పరికీర్తిత. ఎందుకని ఈ పురాణాలు చెప్పేవాడిని హరి అని పరికీర్తిస్తున్నారు, పొగుడుతున్నారంటే సముద్ధరతే జగత్. ఈ సంసారం ఒక మహాసముద్రం. మోహం ఇందులో కొట్టుబెట్టాడకుండా మానవుడు ఉండలేడు. ఇందులో నిమగ్నుడైపోతాడు, ఇందులోంచి బయటికి రాలేడు వాడు. ఈ సంసారం అనే సముద్రంలో పడి గిల్ల కొట్టుకుంటున్న ఈ సగటు ప్రాణిని, సామాన్య జీవిని ఈ పురాణ కథల ద్వారా ఆనందపరచి ఎన్నో విశేషాలు తెలియజెప్పి అందులో ఉండే అన్నీ కాకపోయినా ఎప్పుడూ ఒకప్పుడు కష్ట సమయంలో ఒక్కటి గుర్తొచ్చినా తద్వారా వాడికి ఆనందం కలుగుతుంది. వాడు కష్టం మర్చిపోగలుగుతున్నాడు, తద్వారా సంసార సముద్రం నుంచి ఉద్ధరిస్తున్నాడు. అందువల్ల సంసార సాగరం నుంచి ఉద్ధరించిన కారణం చేత హరి అన్నారు. సముద్రంలో మునిగిన భూమిని వరాహ రూపంలో విష్ణువు పైకెత్తబట్టి ఈ భూమి మీద మనం బతుకుతున్నాం. సంసారం అనే సముద్రంలో మునిగిపోయిన మట్టి గడ్డలం మనం, భూమి వంటి వారం. ఈ పౌరాణికుడు తన కథ అనే కోరలతోటి పైకి ఉద్ధరిస్తున్నాడు. అందువల్ల ఇతడు కూడా విష్ణుస్వరూపుడు. నాస్తి గంగా సమం తీర్థం నాస్తి మానసమో గురుహు నాస్తి విష్ణు సమం దేవం నాస్తి తత్వం గురో పరం. గంగా నదితో సమానమైన గొప్ప తీర్థం లేదు. గంగలో స్నానం చేయటమే గొప్ప అదృష్టం. తన ఆత్మజ్ఞానం పొందడానికి ఉపదేశం చేసేవాడున్నాడే, అటువంటి పౌరాణికుని కంటే గొప్ప గురువు లేడు. గురువు అంటే వాడే. ఆ విష్ణువు కంటే గొప్ప దైవం లేదు. గురువు కంటే మించిన గొప్ప తత్వం లేదు. అసలు గురువు 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 అంటూ గురువు యొక్క ధ్యానం చేస్తే వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అవుతాడు, వాడే శివస్వరూపుడు అవుతాడు. ఇప్పుడు ఇద్దరు విష్ణువు అన్నామంటే విష్ణువు శివుడు ఒకటే అనే భావనతో వినాలి నారద పురాణం వినేవాడు. వర్ణానాం పండిత శ్రేష్ఠ తారకాణాం యథాశిసి యథాపయోధి సింధూనాం తథా గంగా పరాస్మృత. బ్రాహ్మణోత్తములు చాలా మంది ఉంటారు, కానీ వాళ్లలో పండితుడైన వాడే బ్రాహ్మణుడు అని పిలువబడతాడు. నక్షత్రాలు చాలా ఉంటాయి, ఆ మిలమిల మెరిసే నక్షత్రాల్లో తారకాణాం యథాశశి, చంద్రుడు ఒక్కడే సరైన నక్షత్రం. ఎందుకంటే భూమండల వాసులకి జ్యోత్సన ఇస్తాడు, వెన్నెల ఇస్తాడు. అలాగే ఎన్ని జలరాశులున్నా సముద్రాలతో సాటి వచ్చేవి లేవు. నది ఉంది, కోపాలున్నాయి, ఇంకేవో చెరువులున్నాయి, వాటిల్లో నీరు ఎంత ఉంటుంది? సముద్రంలో ఉండే నీటితో సాదృశ్యం ఉంటుందా? సముద్ర జలం చాలా ఎక్కువ, అంచేత చాలా గొప్పది సముద్రం. అలాగే నదులలో ఉత్తమోత్తమైన నది గంగా. నాస్తి శాంతి సమూహ బంధువు, మీకు బంధువు ఎవరు అంటే ఎంత గొప్ప బంధువైనా బంధువు కదట. సహజంగా లోకంలో అందరికంటే ఎక్కువ బంధువులు ఎవరు అంటే ఆలివంక వారాల ఆత్మ బంధువులు ఇది అన్నారు. భార్య వేపు వాళ్లే బంధువులట, పేరుకి తల్లి తండ్రి. ఈ పెళ్ళం రాగానే తల్లి లేదు తండ్రి లేదు, జెండా పైకప్పుడు ఎవడదారి వాడు. అందుకని ఆలివంక వారాల ఆత్మ బంధువులే, తల్లి వంక వారు తగిన వారు, ఆ తర్వాత తల్లి వంక వాళ్ళు. అందుకని మేనమామల ఇంటికి ఎక్కువ తిరిగినట్టు ఇంక ఎక్కడికి తిరగడం, లేదా పిన్నుల ఇంటికి బయలుదేరినాడు గిన్నె పుచ్చుకుని టింగురంగా. ఇంకా తండ్రి వంక వారు దాయాది పగవారు, తండ్రి వైపు వాళ్ళంతా కూడా బాబాయ్యలును ఈ పెదనాన్నలు వాళ్ళ పిల్లలు దాయాదులుట. వాళ్ళతో తగాదాలు, కోర్టు గొడవలు, డబ్బు ఉంటే ఏమీ లేని వాడు కూడా హాయి సొమ్మ అనుకుంటది వేరే విషయం. ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే అంత ఆలివంక వాళ్ళు ఆత్మ బంధువులు అంటే వాళ్ళు ఊరే పిచ్చివాడ శరీరంలో కొంత స్థాయి వరకే బంధువులు. నిజమైన బంధువు ఎవడు అంటే శాంతి కంటే గొప్ప బంధువు లేడటండి. శాంతి నీకు బంధువు. శాంతి అంటే శాంతి అని పేరు కలిగిన అమ్మాయో లేదా అబ్బాయో కాదు, ఆ మనిషికి కష్టం తొలగించేటటువంటి ప్రశాంతి హృదయంలో ఉండేటటువంటి తిష్ట అన్నమాట. ఈ శాంతిని ఎదుర్కోండి. ఐశ్వర్యం వల్ల సుఖం వస్తుందా? ఉద్యోగం వల్ల సుఖం వస్తుందా? ఇంకా ఏవేవో ఉన్నాయి పిండి వంటలు, శాంతి లేదు. ఏదో గొడవ వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, అప్పుడు మనస్సుకి సుఖం లేదు. ఆ సమయంలో నీకు ఇష్టమైన పిండి వంటలు పెడితే రుచిస్తున్నాయా? నీకు ఇష్టమైన పదార్థాలే కాదు, వస్తువులు కాదు, ఏమీ రుచి ఆ సమయంలో రుచించవు. అంచేత మనిషికి నిత్యం కావలసింది శాంతి. అందువల్ల నిజమైన బంధువు ఎవరు, ఆత్మ బంధువు అంటే శాంతి మాత్రమే హృదయానికి బంధువు, తక్కినవి ఏవీ బంధువులు కావు. అది లేకపోతే ఎన్నున్న వ్యర్థం. అలాగే నాస్తి సత్య పరం తపః, తపస్సు చేశాం పూజలు చేశామంటే సత్యం చెప్పకపోతే ఈ తపస్సులన్నీ వ్యర్థమైపోతాయి. మోక్షం కంటే గొప్ప లాభం మరొకటి లేదు. ఇంకెన్ని లాభాలున్నా ఒకటే, పోలా కృష్ణమోహన్ అనేటటువంటి వాడికి తగిలినట్టుగా అంటే దొంగ లాటరీ అయినా మొత్తం మీద ₹1,00,000 లాటరీ తగిలిన ఉపయోగం లేదు. మోక్షమే నిజమైన లాభం. నాస్తి గంగా సమానది. ఇవన్నీ ఎలాగో, నది అంటే గంగే, అటువంటి నది లేదు. గంగాయాహ పరమం నామ పాపారణ్యదవానలః భవాభిహర గంగా తస్మాత్ సేవ్యా ప్రయత్నతః. గంగ పాపమనే అడవిని తగలబెట్టి అగ్ని, అడవి తగలబడాలంటే గొప్ప అగ్ని కావాలి, దావాగ్ని అంటే అందాని. అలాగే మన పాపాలన్నీ అలా భస్మం చేసి పారేస్తుంది గంగ. భవం వ్యాధిహరా గంగ, ఈ సంసారం గొప్ప వ్యాధి. ఎంత విచిత్రం అంటే ఒక కోటీశ్వరుని పట్టుకొచ్చి పెళ్లి చేస్తాను అంటే చేసుకుని బొమ్మంది ఒక అమ్మాయి, ఇంకెవడో మహాత్ముడిని తీసుకొస్తానంటే లేదు, ఎందుకు పరికిరాని ఒక భ్రష్టుని కట్టుకుంటానంటుంది. అది భవవ్యాధి అని పిలువబడుతుంది. ఇటువంటి భవవ్యాధులను హరిస్తుంది ఈ గంగానది. అందువల్ల ఏమైనా గంగానది స్నానం చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. అదృష్టం ఇస్తుంది, భాగ్యం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, శాంతి ఇస్తుంది, సుఖం ఇస్తుంది, అనేకమైన కష్టాల నుంచి సముద్ధరిస్తుంది గంగా స్నానం. ఈ కలియుగంలో మానవులు సులభంగా ధరించడం కోసం ఇదిగో కొన్ని పెట్టాడు భగవంతుడు. గాయత్రి జాహ్నవి చోపే సర్వ పాప హరే స్మృతి. గంగ గాయత్రి, గంగ గాయత్రి, గంగ గాయత్రి అని ఎవడు ధ్యానం చేస్తాడో ఈ రెండు నామాలు వాడి పాపాలు హరిస్తాయి. గాయత్రి ఛందసాం మాతాం మాతా లోకస్య జాహ్నవి. ఛందస్సులకు తల్లి గాయత్రి, ఈ లోకాలకు తల్లి గంగ, ఈ రెండు రెండే. అంచేత సర్వపాపాలు నాశనం కావాలి అని కోరుకున్న వాళ్ళు ఈ రెంటింటిని రక్షించు రక్షించని కోరుకోవాలి. ఈ రెండు విష్ణు శక్తులే, ఈ రెండు సప్తగుణాలే, ఈ రెండు బ్రహ్మానంద స్వరూపాలే. ధర్మార్థ కామ రూపాణం ఫలరూపే నిరంజనే సర్వ లోకానుగ్రహార్థం ప్రవర్తంతే మహోత్తమే. విష్ణువు యొక్క ఈ రెండు శక్తులు అంటే ఈ గంగా గాయత్రులు ఉన్నాయే, మనుష్యులకు సిద్ధులిస్తాయి. ధర్మ అర్థ కామ మోక్షములనే ఈ చతుర్విధ ఫల పురుషాలు ఇస్తాయి. ఇవి అవ్యయమైన ఆనందం ఇస్తాయి. అంటే వ్యయము అంటే ఖర్చు, అవ్యయం ఎప్పటికీ తరగని సంపదలండి. ఓ 100 రూపాయలు ఇస్తే అది 5 నిమిషాల తర్వాత ఉంటలేదు మన దగ్గర. కానీ ఇది మాత్రం తరగనటువంటి జ్ఞానాన్ని ఇస్తాయి, ఈ బ్రహ్మానందాన్ని ఇస్తాయి. ఉత్తమమైన శక్తులు ఇవి. ఈ మనుష్యులకు దుర్లభం, వీటి శక్తి తెలుసుకోలేరు. అంటే ఎన్ని చెప్పినా మళ్ళీ బయటికి వెళ్ళాక వీటిని మర్చిపోయి అయ్యో అని ఏడుస్తూనే ఉంటారంట, అదొక యోగం. అలాగే తులసి మీద భక్తి, సాత్వికమైన అనన్య భక్తి మనిషిని ఉద్ధరిస్తుంది. గంగాజలం తాగాలి, గంగలో స్నానం చెయ్యాలి, గంగని శిరస్సు మీద చల్లుకోవాలి, గంగతో అభిషేకాదులు చెయ్యాలి, గంగని ఇతరులకి పంచిపెట్టాలి, గంగా జపం చెయ్యాలి, గంగని రాత్రిపూట నిద్రపోయే ముందు తలుచుకోవాలి. అదిగో అటువంటి వాడు స్వర్గాభిషేకానికి మించిన అంటే ఇంద్ర పదవి కంటే గొప్ప పదవిని పొందగలుగుతాడు, ముక్తుడవుతాడు. జల బిందువు కూడా భక్తితో గంగని స్పర్శిస్తే అంటే గంగ మొత్తం అక్కర్లా, కనీసం గంగలో ఉండే ఒక్క నీటి బిందువుని భక్తితో స్మరించి శిరస్సును ధరిస్తే అటువంటి వాడి యొక్క వంశం పవిత్రమవుతుంది. ఇదిగో సగరాన్వయ సంభవ విసృజ్య రాక్షసం పాపం సంప్రాప్త పరమం పదం. సగరుడని ఒక ఆయన ఉండేవాడు, ఆయనకు 60,000 మంది కొడుకులు. రాక్షస భావం కలిగిన వాళ్ళు, వాళ్ళు చచ్చారు వాళ్ళు ఒకసారి. వాళ్ళ మీద ఈ గంగానది వచ్చి పడింది. ఆ 60,000 మంది రాక్షస భావం విడిచిపెట్టి దుర్మరణం పాలైన వాడికి మోక్షం ఉండదంటారు. యాక్సిడెంట్ లో మరణించిన వాడికి మోక్షం రాదు, వాడికి నరకం తప్ప పిశాచి రూపం తప్ప మరొకటి లేదు, సద్గతులు ఉండవు. అటువంటిది దుర్మరణం పాలైన వాళ్ళ మీద ఈ గంగ వచ్చి పడటం వల్ల ఆ సగరుడి 60,000 మంది కుమారులు తక్షణం స్వర్గానికి దివ్య రూపం ధరించి వెళ్ళారు. గంగ జలం అంత గొప్పది, గంగా నది అంత పవిత్రమైనది సుమా అని సనక మహర్షి నారదునికి చెప్పగానే నారదుడు ఆనందంతో ఈ గంగా గాయత్రి మొదలైన విశేషాలు, తీర్థయాత్రలకు సంబంధించిన దివ్య విశేషాలు చెప్పి నన్ను ఆనంద పెట్టేవయ్యా, ఓ సనక సనందనాది మహర్షులారా మీకు కృతజ్ఞతలు. ఓ మునిశ్రేష్ట, మధ్యలో సగరుడి యొక్క వంశం గురించి చెప్పావు కదా, ఆ సగరుడు ఎవడసలు? కోసౌ రాక్షస భావాధి మోచిత సగరాన్వయే సగరః మునిశ్రేష్ట తన్మమాఖ్యాతుమర్హసి. ఆ సగరుడెవడు, వాడి కథ ఏమిటి, అదంతా వివరించు. వాడి వంశంలో వాడి కొడుకులకి రాక్షస లక్షణాలు ఎందుకు వచ్చాయి, ఆ రాక్షస లక్షణాలతో వాళ్ళు ఏం చేశారు, ఎందుకు వాళ్ళు దుర్మరణం బలవన్మరణం పొందారు, వాళ్ళు గంగానది వల్ల ఎలా పవిత్రులయ్యారు, ఈ పరమ పవిత్రమైన కథాక్రమాన్ని మాకు వివరించు. ఎందుకంటే గంగ భూలోకానికి అవతరించిన ఆ దివ్య కథా సుధా ధారలు ప్రతి మనిషిని పరమ పవిత్రుని చేస్తాయి. అవి రాత్రి పగలు స్మరించాలట, ప్రాతర్రాత్రి స్మరణీయములు అన్నారు. అనగానే సనకుడు ఆనందంతో ఇలా అన్నాడు, ఓ మునీశ్వర శృణుత్వ మునిశార్దూల గంగ మాహాత్మ్యముత్తమం యజ్జల స్పర్శ మాత్రేణ పావితం సాగరం కులం గతం విష్ణుపదం విప్ర సర్వలోకోత్తమోత్తమం. ఓ మునీశ్వర, ఆ గంగను తలుచుకుంటే నా హృదయం పొంగుతోంది, కంఠం గద్గదమవుతున్నది. ఆ గంగ పవిత్ర జలం సగరుడి కులాన్ని పవిత్రం చేసింది, విష్ణు పాదాల నుంచి పుట్టింది. ఎంత వాడికైనా పరమ ఉత్తమ స్థానం కల్పించే ఆ ఉత్తమమైన గంగా మహాత్మ్యాన్ని చెబుతున్నారు. పూర్వం సూర్యవంశంలో ఉరుకుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆ ఉరుక మహారాజు ధర్మాత్ముడు. సహజంగా లోకంలో తండ్రి ధర్మాత్ముడైతే కొడుకు భ్రష్టుడు అవుతూ ఉంటాడు ఎక్కువగా. ఏమిటంటే అది వాడి యోగం. కొడుకు వ్యసనపురుడైనా లేక దుష్టుడైనా భ్రష్టుడవుతున్నా కష్టాల పాలవుతున్నా తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉండదు. కానీ ఈ వృక మహారాజు గారికి అదృష్టం ఏంటంటే పుట్టిన కొడుకు మొదట ధర్మాత్ముడిగా ఉన్నాడట, అందుకని వాడికి బాహు అని పేరు పెట్టాడు. అమ్మయ్యా, సూర్యవంశంలో మంచి కుర్రాడు ఒకడు పుట్టాడు, నేను అదృష్టవంతుడు, నా కొడుకు బాగున్నాడు అనుకున్నాడు ఆయన. ఆ బాహుకుడు అనేటటువంటి రాజు మొదట్లో చాలా కాలం ధర్మంగా పాలించాడు. ధర్మతో ధర్మతత్పర, ధర్మాన్ని అనుష్ఠించాడు, ధర్మమే లోకంగా భావించాడు. ఆయన రోజులలో అసలు కష్టంతో మానవులు లేరు, చాతుర్వర్ణాలు వాళ్ళు ఆనందంగా బతికారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, ఒకరి మీద ఒకరి ఈర్ష్య లేదు. గుమ్మం దగ్గర గుమ్మడికాయంత బంగారం పడినా తుడిచి పక్కకు పెట్టి ఎవరిది అని అడిగేవారట. పుట్టి కొబ్బరికాయ దొరికితే పట్టుకుపోతారు. ఈ రోజు కొబ్బరికాయలు ఎందుకు, ఏం పట్టుకుపోకుండా ఉంటున్నారో తెలియకుండా ఉంది. అన్ని భయంకరంగానే ఉన్నాయి ఈ కలియుగంలో. ఆశ్చర్యం, పేడ ఇంటి దగ్గర కాస్త వేసుకుందిట ఒక ఆవిడ చెబుతోంది మాట, ఓ నాలుగు గంపల పేడ పోగేసి పెట్టుకుంటే తెల్లారేసరికి పేడ లేదు బాబు అని ఆవిడ పడదు. ఇది కలియుగం యొక్క లక్షణం. గోవింద గోవింద అని వీడి దండం పెడుతుంటే పోయిందా పోయిందా అని జేబులు చేయడం పట్టుకుపోతుంట. ఆ రోజుల్లో ధర్మాత్ములు ఎవడు బంగారం వజ్రాలు ఇవి కూడా పట్టుకెళ్లకుండా భక్తి శ్రద్ధలతో ఇతరులకు అప్పగించడానికి ప్రయత్నించేవారు. న్యాయసమ్మతంగా ఉండేవి. భూమండలంలో ధర్మం రాజ్యం ఏలింది. ఆ రాజు నీతిపరుడైతే ఇక ప్రజలు నీతిపరులు కాకేమవుతారు? అసలు ఈ కలియుగంలో ఎందుకు ఈ అధర్మం అంటే, మనల్ని పాలించే వాళ్ళలో ఒక్కడికైనా సరైన చిత్తశుద్ధి ఉంటే మనకు బాగుపడతా అంట. ముందు పై దగ్గర నుంచి మొదలు అంత అవినీతి 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 అవినీతి. అనుక్షణం ఇతరులను దోచుకోవడం అనేది ఈ కలియుగంలో వస్తుందో వస్తుందో అని భవిష్య పురాణంలో చెప్పినట్టుగా ఎక్కడ చూడండి అవినీతి, ఎక్కడ చూడండి అవినీతి, ఎక్కడికెక్కడ ఇతరులను ఎలా దోచుకుందామా అని చూడటమే తప్ప ధర్మాధర్మ విచక్షణ పోయిందట. కానీ ఆ మహానుభావుడి కాలంలో అంతా ధర్మమే, రాజు ధర్మాత్ముడు, ప్రజలు ధర్మాత్ముడు. ఆయన 7 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ అశ్వమేధ యాగాలు చేసినప్పుడట అబ్బా గోభూ స్వర్ణ సుగాదిభి బ్రాహ్మణోత్తముల్ని పిలిచి ఆవులు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు. ఇప్పుడు భూమి ఇవ్వడమా, నా దగ్గర భూమి ఎవడ కొట్టేద్దామని చూడటం, కింద నా అపార్ట్మెంట్ ఆక్రమించుకుందామని చూస్తూ ఉంటాను. ఇది సహజం, కలియుగం యొక్క లక్షణం. ఎందుకంటే ఏమనుకోదు ఈ లక్షణం ఇది. ఇంకా వస్త్రదానాలకు అర్థం లేదు. ఆయన వస్త్రాలు గుట్టలు గుట్టలుగా దానం చేశాడు. ఒకదాని నిమించి ఒకటి దానం చేస్తూనే పోయాడు. ఇంతేకాదట, యథేష్టం పరిపంథిన ఆశాసన్ నీతి శాస్త్రేణ, ఈ నీతి శాస్త్రాలలో చెప్పిన ప్రకారముగా పాఠశాలలకు భక్తులకు కోరినవి దానం చేసి వాళ్ళని ఆనందపెట్టాడు. చందన వృక్షంలాగే చందన వృక్షం ఇతరులకు సువాసన ఇస్తుంది. ఈ రాజుగారు ఇతరులకు ఆనందం కలిగించాడు, శత్రువుల్ని జయించాడు, కృతకృత్యుడయ్యాడు, ప్రజల యొక్క మనస్సులను బట్టి నడుచుకున్నాడు. ఆ రాజ్యంలో ఆభరణాలు ధరించని వాడు లేడు, కావలసిన పిండి వంటలతో నిత్యం భోజనం చెయ్యని వాడు లేడు, పూరి గుడిసెలు లేవు, అన్ని భవనాలే. బ్రహ్మానందంతో జీవించారు మనుష్యులు. వవర్ష భూమౌ దేవేంద్ర కాలే కాలే మునీశ్వరా. వర్షాలు తగిన కాలంలో పడ్డాయట. ఇదేంటో ఈ కలియుగంలో వేసవకాలంలో వర్షం కురుస్తుంది, వర్షకాలంలో ఉక్కపోత నానా గందరగోళంగా ఉంటుంది అధర్మం వల్ల. ఆ రోజుల్లో సరిగ్గా వర్షాలు కాలానికి కురిశాయి. అందుకే మనం చివరిన స్వస్తి చెప్పుకునేటప్పుడు కాలే వర్షతు పర్జన్య, మేఘములు, పర్జన్య అంటే మేఘములు, కాలే వర్షతు సరైన సమయములకు కురియుగాక అని చెప్పుకునేవాడు. అందరం భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా అలా చెప్పుకుంటే సకాలంలో వర్షాలు కురుస్తాయి, అకాలంలో కురవు. ఏ ఋతువు ధర్మం ఆ ఋతువులో ఉంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అబ్బే ఈ రోజుల్లో అవి లేవు, కానీ ఆ రాజు కాలంలో అన్ని కాలంలో వర్షించాయి. దానివల్ల భూమి మీద పంటలు బాగా పండాయి. అసలు అధర్మ నిరతాయే ప్రజా ధర్మేణ రక్షిత. అధర్మంలో ఉండేవాళ్ళు ఒక్కళ్ళు లేరు, అందరూ ఆనందమే. ఇలా చాలా కాలం గడిచిందట. ఇంకా ప్రజలందరూ ఏమన్నారట, మహారాజ్ అంటే ఈయన, ఈయన కాలంలో ఇంద్రుడు వర్షాలు కురిపిస్తున్నాడంటే ఈయన ఇంద్రుడికి ఎంత అత్తుడు, అసలు ఈయన ఇంద్రుడు, ఈయన గొప్పవాడు, ఈయనే చంద్రుడు అని పొగిడారు. పొగడం వాళ్ళ లక్షణం. ఈ మహారాజు గారికి పదవి దిందొంపదగా ఇంత ప్రమాదకరమైన ఇంకోటి లేదు. పదవి లేనప్పుడు ఉండే వినయం, ధర్మం అవన్నీ పదవిలో ఉన్నప్పుడు క్రమేపీ తగ్గిపోతాయట. అందువల్లే ధర్మం నశించిపోయే లక్షణం మనిషికి ఉన్నప్పుడు పదవి జోలికి వెళ్ళకూడదంట. పదవి వచ్చిన తర్వాత ధర్మం చాలా ఆచితూచి జాగ్రత్తగా నిలబెట్టుకోలేకపోతే ఇంతగా పూర్వ సంబంధమైనవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఇతనికి ఇంత గొప్ప పదవిలో ఉండి ధర్మాత్ముడై ప్రజల పొగడ్తలు పొంది క్రమేపీ అవనుకున్నాడు, ఈ ప్రజల్ని ఇంత ధర్మంగా నేను కాబట్టి చూస్తున్నాను, అసలు నా అంత గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా. అహంకారో మహాన్ జ్ఞే సాసూయో లోపహేతుకః. నేను గొప్పవాణ్ణి, నా గొప్పతనం వల్ల ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు అంటే అసలు నేనే ఇంద్రుడిని. అసలు దేవుడు ఎవడు, మహారాజు గొప్పవాడైతే వాడే దేవుడు అన్నారు కాబట్టి నేనే విష్ణువుని అనుకున్నాడు. అసలు కృష్ణుడు మర్చిపోయాడు, నేనే కృష్ణుడు అనుకున్నాడు. అసలు తనకు ఈ జగత్తులో ఈ ధర్మం ఈ ఐశ్వర్యం ఇవన్నీ ఇచ్చిన భగవంతుడు విస్మరించాడు. ఎందుకు వస్తాయంటే అది కర్మయోగం, అధికారం, ఐశ్వర్యం అందరికీ ఇస్తాయా, వీడి దురదృష్టం. మరి ఈ సూర్యవంశంలో ఎందరో రాజులు ఉన్నారు హరిశ్చంద్రుడు వంటి వాళ్ళు, వాళ్ళెవరికి అహంకారం రాలా, ఇతని దురదృష్టవశాత్తు అహంకారం నెత్తికెక్కింది. ఈ బాహుడు విపరీత అహంకారం పెరిగిపోయి క్రమేపీ తనంతవాడు లేడు అనుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే నేను గొప్ప అనుకున్నాడో ఈ ప్రజలు ఇతరుల రాజులను ఇంకో మిగతా రాజులు పొగిడారనుకోండి, ఏ వాడెవడరా గొప్పవాడు అని వాడి మీద కోపం, ఈర్ష్య, అసూయ తెచ్చుకోవడం మొదలెట్టాడు. అహంకారం పెరిగింది, ఇతరులందరూ తక్కువ, నేనే గొప్ప అని అనుకోవడం మొదలెట్టాడు. ఇంకా ఏమనుకున్నట్ట, అహం రాజా సమస్తానాం లోకానాం పాలకో బలి కర్త మహాక్రతూనాం చ మత్త పూజ్యోస్తి కోపరః. అసలు ఈ సమస్త లోకాలకి నేనే రాజుని, దక్కన సామంత రాజులంతా ఉరికి ఏదో నేను విసిరి ఎగిరి వెతుకులు తినేవాళ్ళు, లోకపాలకులకు కూడా రాజుని, ఇన్ని అశ్వమేధయాగాలు ఇన్ని రాజసూయయాగాలు చేసి ఇన్ని దాన ధర్మాలు చేసిన నాకంటే ఇంద్రుడు గొప్పవాడా, కాబట్టి ఇంద్ర నువ్వు కూడా నా మాట వినాలని ఇంద్రుడికి కూడా గౌరెట్టాడు. మహాక్రతువులు చేసిన నాకంటే పూజ్యుడెవరు, నేనే విష్ణువుని. ఏ ప్రజలారా, ఇవాళ్ళ నుంచి రాజే విష్ణువు, రాజే శివుడు అనుకోండి, అందరూ నన్నే ధ్యానం చేయండి. నేను విష్ణువుతో కాంట్రాక్ట్ పెట్టుకుంటాను, మీరు నాతో కాంట్రాక్ట్ పెట్టుకోండి. నేను లేకుండా సరాసరి భగవంతుడి పూజలు చేయడం తప్పు అన్నట్ట. ఏం జరిగినా నా ద్వారా వెళ్ళాలి. అగ్నిహోత్రుడిలో వేసినది యజ్ఞంలో భగవంతుడికి చేరినట్టే మీరు నన్ను పూజిస్తేనే భగవంతుడికి చేరుతుంది అని చేత నేనే గొప్ప అని అన్నాడు. నేనే విచక్షణ జ్ఞానం కలిగిన వాడిని, శ్రీమాన్ ఐశ్వర్యవంతుణ్ణి, జితా సర్వే మయారయ అంచేత ఇక నాకంటే సమస్తం లేదు. వేద వేదాంగ తత్వాలు కుశలుణ్ణి నేను, అన్నిటికీ మూలకారకుణ్ణి నేను, అసలు నాకంటే గొప్పవాడు భూమండలంలో లేడు. ఎవడైనా ఒకడు గొప్పవాడు అంటే వాడి మీద అసూయ పెరిగి వాడు చంపడానికి ప్రయత్నించడం, వాడి మీద కోపం, వాడి మీద పగ, వాడిని నాశనం చెయ్యాలి, ఇలా మొదలయ్యింది. ఓ నారద మహర్షి, అసలు అసూయ రాకూడదు కానీ ఇతరుల్లో ఉండే గొప్పతనాన్ని చూసి ఈర్ష రాకూడదు కానీ అది ఒకసారి రావడం మొదలు పెడితే ఇక వాడిని వంశం నాశనం చేసేస్తుంది, వాడిని దగ్ధం చేసేస్తుంది. పక్కవాడి అభివృద్ధి, పక్కవాడి గొప్పతనాన్ని తట్టుకోలేనిది ఎప్పుడు వస్తుంది? అహంకారమే కదా. అటువంటి అసూయ ఇతని పట్టుకుంది. ఆ రాజుగారు అజ్ఞానంలో పడిపోయాడు. ఐశ్వర్యం చూడండి, ఈ లక్షణాలు ఎంత ప్రమాదమో చెప్పాడు. అధర్మం, యౌవనం, వ్యసనాలు, అజ్ఞానం, వీటికి అధికారం, ఇవి తోడైతే వాడిని ఎవడో పట్టుకోలేడు. అధికారం ఉంది ఒకడికి, యౌవనంలో ఉన్నాడు, పై బాగా ఐశ్వర్యం, వరసగా ఒకదానికోటి, వీటికి తోడు వ్యసనం పట్టుకుంది, ఇంకా వాడిని ఎవడన్నా ఆపగలడా? ఎందుకని అధికార బలం వాడి వాడి వల్ల భయపడతాం మనం. ఐశ్వర్యం ఉంది ఏమైనా అంటే ప్రమాదం, అధికారుల ప్రాపదండాలు ఉంటాయి, యౌవనంలో ఉన్నాడు భయపెచ్చు, అప్పుడు కన్ను విన్ను కానడు. నేను చక్కగా ప్రసాదం, విభూతి, కుంకుమం ఈ మూడు పెట్టుకుని ఒక ఆయనకి ఇవ్వబోయాను. నాకు ఈ కుంకుమ వద్దు విభూతి ఉంది, ఆ ప్రసాదం వేస్తే నోట్లో తినడానికి ఉపయోగపడుతుంది, నేను పెట్టుకుని పెట్టుకునే వాడికి ఇచ్చేయండి, తీసుకుంటూ పొందాను ఒక అధికారి. ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచింది. పరమ పవిత్రమైన కాశీ పారాయణ చేసిన విభూతి కుంకుమాట వ్యర్థంట, నేను ధరిత నాకు వీటి మీద నమ్మకం లేదు. ఆ ప్రసాదం అంటారా, తినడానికి మనకు వచ్చే పదార్థం కనుక తింటాను, అది కూడా ప్రసాదం మీద దృష్టి కాదు, తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చుకో అన్నాడు. ఇలాంటి దురవస్థ పదవి ఇస్తుంది ఒక్కొక్కళ్ళకి, అందరికీ ఇవ్వదు, అజ్ఞానులకి, దురదృష్టవంతులకి ఇస్తుంది, వాళ్ళకి పోయే కాలం వచ్చేమో. అలాగే ఈ రాజుగారికి అన్ని వచ్చి పడ్డాయి, పదవి ఉన్నది, అహంకారం క్రమేమీ పెరిగింది, యౌవనంలో ఉన్నాడు, ప్రజలందరినీ అదుపులో పెట్టే శక్తి వచ్చేసింది, ఇవన్నీ ఉండడంతో భయపడి తేవడం మొదలెట్టారు ప్రజలు. ఈ రకంగా దురదృష్టవంతుడు మొదట ధర్మాత్ముడల్లా చివరికి భ్రష్టుడైపోయాడు. లోక విరోధం వచ్చింది. ఇవేం చేస్తాయట క్రమేపీ అంటే, యది సంపత్ ప్రవర్తతే తుషాగ్నిం వాయు సంయోగమివజానీహి సువ్రత. అగ్ని ఒక పేట మీద దాడి చేసింది, ఏదో ఒక వీధిని తగలెడుతోంది, ఒక వీధిలో ఇళ్ళు అంటుకున్నాయి, అప్పుడు పెద్ద గాలి వేసింది, ఈ అగ్ని ఏం చేస్తుంది, మొత్తం పేటల పేటలు తగలబెడుతుంది. అలాగే అధికారము ఐశ్వర్యము అనే రెండు తోడయ్యి మనిషి యొక్క ధర్మాన్ని దగ్ధం చేసి వాడిని నాశనం చేస్తాయి. అలాంటి యోగం వీడికి పెరిగింది. క్రమేపి ప్రజలందరూ వీడంటే భయపడ్డం మొదలెట్టారు. భయపడకేం చేస్తారు, రాజుగారు ఎవరినైనా పొగిడితే కోపం వస్తుంది, ఏదైనా చెబితే వినడం లేదు, నేనే రాజుని, నేనే అధికారిని, నేనే ఐశ్వర్యం, నేనే సమస్త, నేనే విష్ణువుని అంటాడు. ఇదివరకుట్లా చెప్పిన వాటి వినడం లేదు. చట్టాలు పెరిగాయి, ఈ కష్టాలు పడలేకపోతున్నారు. దాంతో ప్రజలందరూ ఈ లోక కంటకుడు అయిపోయాడు రాజుని తిట్టుకోవడం మొదలెట్టారు. చాటుగా తిట్టుకుంటారు, ఎదురుగా తిట్టుకోలేకపోయినా. నా పక్కనే, మా ఇంటి పక్కనే ఒక ఆయన ఉండేవాడు, వాడంటే సచ్చి భయం, ఏమంటే ఎక్కడ ఏం చెబుతాడో అని భయం, వాడు దెబ్బకి అడిలెత్తిపోతూ ఉండేవాడిని. ఎందుకని ఎంత పండితుడైనా ఎంతైనా సరే లేనిపోయి అధికారం ఎత్తిపోతున్నప్పుడు వాడు ఏం చేస్తాడో ఏమిటని భయం. అధికారం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి జడిస్తాం ఎవరమైనా సరే. అలాంటి జడుపు పాపం ఈ ప్రజలకు వచ్చి పడింది. ఇక క్రమేపీ ఇతను దురదృష్టం చూడండి, అన్ని పెరిగిపోయాయిట. పరస్త్రీ వ్యామోహం కూడా పట్టుకుంది. ఇతరులు భార్యలు కనపడితే ఆవిడ తీసుకొచ్చి భార్య ఏంట్రా అనడం మొదలు పెట్టాడు. దౌర్జన్య కాండ, ఇష్టము లేని ఆ స్త్రీలు అందరినీ కూడా చెరపట్టడం మొదలు పెట్టాడు. చివరికి భగవంతుడైన హరికి ఆగ్రహం కలిగి వీడి దుర్లక్షణాల వల్ల హరి ఆగ్రహించాడు. ఎవడిని శ్రీహరి ఒక్కసారి కరుణ చూస్తాడో, ఎవడిని ఆ భగవంతుడు వాసుదేవుడు కరుణిస్తాడో, వాడి ఐశ్వర్యం విపరీతంగా పెరుగుతుంది. యస్యానుకూలో లక్ష్మీశః సౌభాగ్యం తస్య వర్ధతే సయేవ విముఖో యస్య సౌభాగ్యం తస్య హీయతే. ఎవడికి లక్ష్మీశ్వరుడు అనుకూలుడు, ఆ భగవంతుడు లక్ష్మీవల్లభుడు విష్ణువు అనుకూలంగా ఉంటాడో, తస్య సౌభాగ్యం వర్ధతే, వాడి సౌభాగ్యం పెరుగుతుంది. ఆ భగవంతుడు ఒక్కసారి ముఖం చాటేశాడు అనుకోండి, వీడి మీద వీడి పాపాలు చూస్తే చిరాకు వస్తుంది ఆయనకి. అజ్ఞాని ఆయన ఏమండో, ఆయన తప్పుకుంటాడు ఆయన ఇంట్లోంచి. ఆయన ఎప్పుడైతే తప్పుకుంటాడో ఆయన భార్య లక్ష్మీదేవి తప్పుకుంటుంది. భర్త లేకపోతే భార్య ఆవిడ ఉండదు. వాడిద్దరికి అంత పాతివ్రత్యం, అంత భక్తి, శ్రద్ధ, ప్రేమ. అందుకని మన ఇంట్లో లక్ష్మి ఉండాలి అంటే ముందు ఆయన ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏమయ్యో నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు, మీ ఆవిడ అట్టే పెట్టండి, అట్టే పెట్టడు. ఆయన ఈయన ఉంటేనే ఆవిడ ఉంటుంది. వాళ్ళిద్దరు దాంపత్యం అటువంటిది. అంచేత సత్యనారాయణ వ్రతం అంటాం చూసారా మీరు, అది సత్యనారాయణ వ్రతం కదా, రమా సత్యనారాయణ వ్రతం, గుర్తుపెట్టుకోండి. రమతో కలిస్తేనే స్వామి యొక్క విలువ. అంచేత ఆ ఇద్దరిది అవినాభావ సంబంధం. అందుకే ఇక్కడ కూడా విష్ణువు అనుకూలుడు అనకుండా లక్ష్మీశ్వరుడు అనుకూలుడు అంటున్నాడు. టెక్నిక్ అనమాట, అంటే లక్ష్మీ వల్లభుడు, ఆవిడ ఉన్న విష్ణువు అన్నమాట. ఆయన అనుగ్రహిస్తే ఆవిడ ఉంటుంది, ఆయన తప్పుకుంటే ఆవిడ తప్పుకుంటుంది. అందువల్ల ఆయన విముఖుడు కాకుండా చూసుకోవాలి. ఆయన ఎప్పుడైతే తప్పు కూడా ఆవిడ కూడా అక్కడ ఉంటుంది. ఈ రాజుగారి మీద కోపం వచ్చింది. క్రమేపి ఆయన ఒకేసారి వెళ్ళిపోతాడు విష్ణువు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఒకేసారి వెళ్ళిపోతే డామన క్షణాల మీద వాడు భ్రష్టుడు అవుతాడు. వీడికి అనుకూలం కోసం నాలుగు కళలతో తప్పుకుంటాడ. ముందు ఒక కళ తప్పిస్తాడ విష్ణువు, ఇంట్లో తేడాలు తెలిసిపోతాయి, కష్టాలు మొదలవుతాయి. అయినా అజ్ఞానంతో గుర్తించడు. వీడు ఎప్పుడైతే వీడికి భ్రష్టత్వం వ్యాపారంలో కానీ, మనశ్శాంతిలో కానీ, అధికారంలో కానీ, లేకపోతే స్నేహితుల్లో కానీ గందరగోళాలు వస్తున్నాయో గ్రహించలేడు. గ్రహించాడా బాగుపడతాడు, కానీ గ్రహించడు, అహంకారం కదా. రెండవ కళ తప్పిస్తాడు, మార్పులు పెరుగుతాయి. తర్వాత మూడు, తర్వాత నాలుగు, నాలుగవ కళ తప్పించాక వీడు భ్రష్టుడి రోడ్డు మీద పడతాడు అనమాట. అందుకే ఒకేసారి ఎవడు నాశనం కాడు. కొద్ది కొద్దిగా కొంతమంది రోజులు రోజులు తేడాలో పాడైపోతే, కొంతమంది మన కళ్ళ ముందు చూడండి చితికిపోయాడు వాడు అంటూ ఉంటుంది. ఒక ఏడాదికో రెండేళ్లకో మూడేళ్లకో ఐదేళ్లకో పదేళ్లకో అలా దశల వారీగా భ్రష్టుడు అవుతాడు. అలాగే ఇతని ఇంట్లోంచి కూడా క్రమేపి భగవంతుడు వాసుదేవుడు తన కళలు తప్పించేయడం మొదలుపెట్టాడు. భగవంతుడి కృపే ధనం, భగవంతుడి కృపే పుత్రులు. అంటే పిల్లలు పుట్టారంటే అది భగవంతుని యొక్క కళ, గుర్తుపెట్టుకొని చెబుతున్నాడు ఆ విషయం. తావత్ పుత్రాశ్చ పౌత్రాశ్చ ధనధాన్య గృహాలయ యావదీక్షేత లక్ష్మీశ కృపా పాంగేన నారద. మన ఇంట్లో పిల్లలున్నారన్న, మనవలున్నారన్న, వాళ్ళు విసుక్కుంటాం మన పిల్లల్ని, మనవల్ని విసుక్కుంటాం. కానీ ఇదంతా లక్ష్మీ స్వరూపుడైన నారాయణుని యొక్క కటాక్షం. ఆయన కటాక్షం లేకపోతే పిల్లలు కావాలని గొడవ చేస్తే పుడతారండి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.